శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
ఇరవై ఏడుగురిని వెంట పెట్టుకుని చంద్రుడు తన లోకానికి తీసుకెళ్ళి అక్కడ హాయిగా కాపురం పెట్టాడు. ఆ పెళ్ళైన వేళా విశేషమో లేక అందచందాల్లో తేడాయో, ఈ ఇరవై ఏడుగురిలో రోహిణీ నక్షత్రం మీద మాత్రమే ఆయనకి ప్రేమ ఉండేది. తక్కిన వాళ్ళని సరిగ్గా చూసేవాడు కాదు. మొదట్లో మామగారంటే ఉన్న భయం కొద్దీ అప్పుడప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించేవాడు, కానీ క్రమక్రమంగా బరి తెగించాడు. మొదట్లో తెగించాడు, తర్వాత బరి తెగించాడు. ఇక అసలు వాళ్ళ మొహం చూడడం మానేశాడు. కేవలం ఎక్కడికి వెళ్ళినా కొండల్లో గుట్టల్లో ఆటలకి పాటలకి ఎక్కడికి వెళ్ళినా రోహిణితోటే తిరిగేవాడు. ఆహారం రోహిణితోటే, విహారం రోహిణితోటే, చెప్పేశాడు కదా. రోహిణి నామయాస్మృత యథైక సా ప్రియా దాసీస్తథాన్యా కథాచన అన్నాడు. తక్కిన భార్యల్ని కనీసం ఒక సామాన్య స్త్రీలను చూచినట్టు కూడా, వాళ్ళ దాసీలను చూచినట్టు కూడా చూడటం మానేశాడనమాట. కేవలం రోహిణి మీదే ప్రేమ. పాపం వాళ్ళు కొద్ది రోజులు సర్దుకున్నారు, కానీ ఎంతకాలం సర్దుకుంటారండి? భర్త వచ్చి బొత్తిగా ఏడాదైనా రెండేళ్ళైనా మూడేళ్ళైనా చూడకపోతే ఇంకా తట్టుకోలేక ఏడుస్తూ ఒక రోజున దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు చెప్పినట్టే అయ్యింది, చాలా పొరపాటు జరిగిపోయింది అని ఏడ్చారు. నేను ముందే చెప్పాను కదా, అందుకే ఇరవై ఏడుగురు ఒక్కడిని కట్టుకుంటే ఇలాగే వస్తుంది, సవతిపోరు వస్తుందంటే విరిపించుకున్నారు కదా, ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావు, అసలు మాకు భర్త అనేవాడు ఒకడు ఉన్నాడనే విషయమే మర్చిపోయాం, మా మొహం చూడటం లేదు, ఒక్క రోహిణితోటే తిరుగుతున్నాడు, కావాలంటే చూడు ఆవిడని వెంట పెట్టుకుని ఎక్కడో పార్కులకి పోయాడు, యాత్రకి వెళ్ళినా గురువుగారితో పాటు ఆవిడే, యజ్ఞం చేస్తే పక్కన ఆవిడే, భోజనానికి ఆవిడే, ఏ మమ్మల్ని పట్టించుకోడు, మా బ్రతుకులా అన్యాయం అయిపోయిందని ఏడిస్తే సరే జాలిపడిపోయాడు. ఆయన వెంటనే పిలిచాడు, చంద్ర అత్రి మహర్షి కొడుకువి, అనసూయ పుత్రుడివి, బ్రహ్మదేవుడి అంశతో పుట్టినవాడివి, నీకు ఈ పక్షపాతమేమిటి? కృతం చేత్ తత్కృతం తచ్చన్న కర్తవ్యం త్వయా పునః వర్తనం విషమత్వేన నరక ప్రదమీరితం. ఇది మహాదోషం. అయ్యిందేదో అయ్యింది, ఒకరిని హెచ్చుగా ఒకరిని తక్కువగా చూడకూడదు. కానీ మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు చెయ్యను అంటే ఈసారికి క్షమిస్తాను. ఏమంటావంటే మామగారు చూడగానే వణికిపోయాడు. లేదండి మావయ్య గారు, మీ పాదాల మీద ఒట్టు నేను ఇక మాట్లాడను, ఈరోజు నుంచి అందరినీ సమానంగా చూస్తాను అన్నట్ట. సరే చూస్తానుగా అని చేతిలో పెట్టి, అమ్మాయిలు వెళ్ళండి, వీడు మాట ఇస్తున్నాడు మీ ఎదురుగుండా, తేడా జరిగితే నా దగ్గరికి రండి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాడు, శివమాయా ప్రభావేణ యయా సమ్మోహితం జగత్. శివుడి మాయతో ఈ ప్రపంచమంతా మోహింపబడుతోంది. ఆ మాయకి అతీతులు అక్కరు లేరు. ఆ మాయ వల్లే అన్నం తింటున్నాం, తిరుగుతున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, పురాణం జరుగుతూ ఉంటే మానేసి బయటికి వెళ్ళి టీ కాఫీలు తాగుతున్నాం, అగ్నిహోత్రం వెలిగిస్తున్నాం. ఇవన్నీ శివమాయ, భయంకరమ మాయ, జ్ఞానులను కూడా పట్టుకుంటుందన్నాడు. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అంటాడు దుర్గా సప్తశతిలో, మార్కండేయ పురాణంలో. జ్ఞానినామపి చేతాంసి, ఎంత జ్ఞానంతో ఉన్నవాడి మనస్సునైనట జ్ఞానం లేనివాడిని ఎలాగో వాడిని మోహింపజేసేదేంటి, వాడు ఎలాగో మోహంలో ఉన్నాడు. మేము బాగా చదువుకున్నాం, పురాణాలు చదివాం, లేకపోతే చెబుతున్నాం, విన్నాం, తిరిగాం, యాత్రలకు వెళ్ళాం, రోజు నిత్యం భక్తి మార్గంలో ఉన్నాం అనుకుని నిరంతరం భ్రమించేటటువంటి మహానుభావులైన జ్ఞానుల యొక్క హృదయములలోకి కూడా ప్రవేశించి ఆ మాయ భగవతి బలంగా వాడిని ఆకర్షించి మాయలో పెడుతుంది, సంసారంలో ప్రవేశింపజేస్తుంది. జ్ఞానుల మనస్సులే మాయలలో ఇరుక్కుపోతే ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదేముందన్నాడు. అజ్ఞానుల సంగతి చెప్పేదేమున్నది? పరమజ్ఞాని అనుకుని ఓషధీకారకుడైన బ్రహ్మదేవుడి అంశతో పుట్టిన చంద్రుడే మాయలో పడిపోయి మామగారికి మాటిచ్చి మాట తప్పి మళ్ళీ యథాప్రకారంగా రోహిణీదేవిని ప్రేమగా చూసి తక్కిన వాళ్ళని చూడడం మానేశాడు. ఏం జరిగితే జరుగుతుంది అనుకున్నాడు. అశుభం జరిగే ముందు శుభం గురించి ఆలోచించడు మూర్ఖుడు. పోయే కాలం వచ్చినప్పుడు కొన్ని పనులు ఎవరు చెప్పినా చెయ్యట, ఇంక వెండు వాడు రెచ్చిపోతాడు. అది పోయే కాలము అన్నాడు, అశుభకాలం అన్నాడు. ఆ కాలం రాకుండా రక్షిస్తాడు కనుక మహాకాలేశ్వరుడు అన్నారు, గుర్తుపెట్టుకోండి. అశుభకాలం మహాకాలం అంటే ఒక అర్థం ఏంటంటే మహా అకాలం. ఆ అకాలానికి కూడా అధిపతి ఆయన ఈశ్వరుడు. కాబట్టి ఆ భయంకరమైన మృత్యువు రాకుండా, లేక చెడ్డకాలం రాకుండా, మనకు అపశకునం రాకుండా, మన జీవితంలో మన జాతకాల వల్ల నష్టం రాకుండా నిరంతరం మన వెన్నంటి కాపాడతాడు కనుక ఆయన్ని మహాకాలేశ్వరుడు అన్నారు. ఆయన్ని భక్తితో చూచిన, ఆయన నామస్మరణ చేసిన, ఆయన అభిషేకం చూసిన, ఆయన్ని తాకిన, ఆయన్ని తలుచుకున్న, ఆయన ఉన్న స్థలంలో నివసించిన మనకి ఈ అశుభములు రావు 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 అని చెప్పారు ఇందులో. అందుకని ఆయన మహాకాలేశ్వరుడు అని పిలువబడ్డాడు. అటువంటి మహాకాలేశ్వరుణ్ణి పట్టుకు తప్ప, లేకపోతే తెలియక అజ్ఞానంలో పడి అశుభాలు రాబోతూ ఉంటే వాటి గురించి పట్టుకోకుండా ఇలాగే రెచ్చిపోతారు చంద్రుడిలాగా. చంద్రుడు యథాప్రకారంగా మళ్ళీ రోహిణీ వ్యామోహంలో పడ్డాడు, తక్కిన భార్యల్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో వాళ్ళు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళారు, నాన్న ఇక మేము బ్రతకలేం పోతాం, చచ్చిపోదామంటే మేము దేవతలం కాబట్టి మరణం లేదు, మరణం రాదు, వాడు కరుణించడు, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని పదే పదే దుఃఖ సమన్వితులై అడిగితే అప్పుడు ఆయన మళ్ళీ దక్షుడు, శ్రూయతం చంద్ర యత్సూర్వం ప్రార్థితో బహుధామయ, శ్రూయతాం చంద్ర యత్పూర్వం ప్రార్థితో బహుధామయ, నమానితం త్వయా యస్మాత్ తస్మాత్వం చ క్షయీభవాగా. ఓయ్ చంద్ర, ఇంత పొర నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను రా, నీకు బుర్రలేదా, అందరినీ జాగ్రత్తగా చూసుకోమని పెళ్ళినాడు నిన్ను అడిగాను, మాట ఇచ్చావు, మళ్ళీ తప్పు చేసావు, క్షమించాను, ఇలా పదే పదే చేసే తప్పులే చెయ్యడం నీకు అలవాటయిపోయింది గనక నువ్వు నా మాట వినడం లేదు గనక ఇక నేను నిన్ను క్షమించనుగాక, క్షమించను, నువ్వు ఈరోజు నుంచి క్షయరోగ్రస్తుడి అయిపో, టీబీ పేషెంట్ అయిపో అని తిట్టేశాడు. భగవంతుడు దక్షుడు ఆగ్రహించి అలా టీవీ పేషెంట్ అయిపోమన్నాడు. కొందరిని టీవీ పేషెంట్ అయిపోమని చెప్పించినట్టున్నాడు. అందుకే పొద్దున సాయంకాలం దగ్గర టీవీ సీరియల్స్ చూస్తున్నారు. ఇది శాపమే, ఇది శివమాయే. మొత్తం మీద ఏమైతేనే ఈ రోగం వెంటనే రావడంతో కక్కు కక్కు అని దక్కుంటూ సన్నబడిపోయాడు. క్రమంగా నల్లగా అయిపోయాడు. మంచి అందంగా ధగధగలాడిపోతూ నాలాగా ఉండే చంద్రుడు కాస్త ఆ రోజు నుంచి నల్లగా అయిపోయాడు, బక్క చిక్కిపోయాడు, కదల్లేడు, మెదల్లేడు, ట్యాబ్లెట్లు ఇన్ని వేసుకుంటే కానీ తిన్న తరగదు, మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఇంక ఏడుస్తూ చంద్రుడు ఆకాశంలో ఉండలేక అటు తిరిగాడు ఇటు తిరిగాడు. రోగం వస్తే రోగగ్రస్తుడు అశాంతి కదండి, రోగం అన్నిటికంటే భయంకరమైంది. రోగం వస్తే అన్నం తినలేడు, రోగం వస్తే నిద్రపోలేడు, రోగం వస్తే పురాణం వెళ్ళలేడు. చూస్తున్నాంగా మనం, ఆరోగ్యం అన్నిటికంటే చాలా అవసరం, అన్నిటికంటే గొప్ప సంపద ఆరోగ్యం. ప్రస్తుతం చంద్రుడు అనారోగ్యగ్రస్తుడైపోయాడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద గొడవ, అదే అసలు గొడవ, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు రావడం అంటే ఇది కూడా. చంద్రుడికి రోగం వస్తే ఒక్క చంద్రుడు నష్టపోవడం కాదట, చంద్రుడితో పాటు దేవతలకు రోగం వచ్చింది. ఎందుకని? చంద్రుడి కిరణముల వల్ల ఓషధులు పుడతాయి. ఈ ఓషధులనే యజ్ఞానికి వాడాలి, సమిధలు కావాలి. అంటే చెట్టు పుట్టాలి కదా, ఆ చెట్టుల్లో కొన్ని చెట్ల యొక్క మోదుగు పుల్లలు ఇలాంటి వాటిని ప్రత్యేక యజ్ఞాల్లో వాడాలి. చంద్రుడి కిరణములు లేకపోతే మోదుగు చెట్టు రాదు. చంద్రుడి కిరణములు లేకపోతే సుక్కు స్రవలు తయారు చేసే దారుకము అనే ఒక వనం పుట్టదు. చంద్రుడి కిరణములు లేకపోతే సోమలత అని హిమాలయాలలో ఒక లత ఉంటుంది, ఆ లత పుట్టదు. సోమలత పుట్టకపోతే ఆ లతను అరగదీసి రసం తీసేవారు. ఆ రసాన్ని యజ్ఞమయ్యాక యజ్ఞం చేసిన కర్త తాగాలి, అది సోమపానం అంటారు. అది తాగినవాడు సోమయాజి. ఇప్పుడు అసలు ఈ చంద్రుడు క్షయంతో ఉండడం వల్ల ఆ లత పుట్టలేదు, లత పుట్టకపోవడం వల్ల సోమరసం లేదు, రసం లేకపోతే యజ్ఞం నీరసం అయిపోయింది. ఇప్పుడు యజ్ఞాలు లేవు. యజ్ఞాలు లేకపోతే దేవతలు క్షీణించిపోతారు, గుర్తుపెట్టుకోండి. దేవతలు బలంగా ఉండాలంటే యజ్ఞమే దేవతలకు ఆహారం. యజ్ఞం లేకపోతే, దేవతలకు ఆహారం లేకపోతే వాళ్ళు బక్క చిక్కిపోయారు. వేళకి కనుక భోజనం దొరకకపోతే ఆ మనిషి ఏమైపోతాడు, ఎంత పురాణం చెప్పినా దిక్కుమాలాడు, ఒంటిగంట అయిపోయింది, వదలరేమిరా, అన్నం తినాలరా అనిపిస్తోందా లేదా? మనలాగే దేవతలకు కూడా వాళ్ళు, కాకపోతే మన అన్నం వేరు, వారి అన్నం వేరు. వారు యజ్ఞంలో వేసే ద్రవ్యాన్ని వేదమంత్రాల వల్ల స్వీకరిస్తారు, దాంతో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు యజ్ఞాలు లేవు, దేవతలు చిక్కిపోయారు. ముఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు ధేనువులు బ్రతికి నేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగు నూనముగ పాడిగలిగిన మానవులును సురలు తనిసి మనుదురు పుత్రా. ఇప్పుడు ఎంత వ్యవస్థ పడైపోయిందో తెలుసా? ఒక్క దెబ్బకి పెద్దలు కోపగించి శాపం పెడితే సామాన్యుల కోపం కంటే పెద్దల కోపం లోక ప్రళయం అవుతుంది. చంద్రుడికి పెట్టిన శాపంతో లతలు ఆగిపోయి యజ్ఞములు ఆగిపోవటం వల్ల, యజ్ఞములు చేస్తే ఇంద్రుడికి ఆకలి తీరి ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే నదులన్నీ సమృద్ధిగా ఉంటాయి. సమృద్ధిగా నదులుంటే అప్పుడు పాడి పంట ఉంటాయి. ఎలాగా? నదీ జలాలతో వ్యవసాయం చేస్తాం కనుక ఆ వ్యవసాయం వల్ల వచ్చే పంటని మనం తింటాం. ఆ గడ్డి ఆవులకి పెడతాం, ఆవులు శుభ్రంగా మళ్ళీ పాలిస్తాయి, గడ్డి కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక్క క్షణకాలంలో యజ్ఞాలు ఆగిపోవటం వల్ల ఇంద్రుడు చిక్కిపోయి వర్షం కురిపించడం మానేశాడు. వర్షం లేకపోవటం వల్ల చెరువులు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, భూగర్భజలాలు అడుగంటిపోయాయి, ఎక్కడా నీరు లేదు. నీరు లేకపోవటం వల్ల ప్రజలు దాహానికి అల్లాడిపోయారు, పంటలు ఎలాగో పండలేదు. దాంతో ప్రజలకి కరువు వచ్చి, కాటకం వచ్చి, అల్లాడిపోయి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. పశువులు కూడా రాలిపోయాయి. చెప్పాక గడ్డి లేకుండా అయిపోయింది, ఫుడ్ లేకుండా అయిపోయింది. ఈ విధంగా లోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది. పాడి గాక బాగా ఉంటే ఆ పాడిని మనం ఉపయోగిస్తాం. ఆ పాడిలో కొంత భాగాన్ని నేతి రూపంలో మళ్ళీ దేవతలకి మంత్రపూర్వకంగా ఇస్తే వాళ్ళు సంతోషించవలసిన ప్రక్రియ ఆగిపోయింది. ఈ విధంగా లోకం అకాల క్షయానికి గురైపోగానే వీడి క్షయ అకాల క్షయ అయ్యిందనమాట లోకానికి. అందరూ పరుగు పరుగును వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణిల అలాట లేఖన మహావిద్యాను సంధాత నీకు నమస్కారం. ఈ చంద్రుడికి శాపం ఇవ్వడం వల్ల మొత్తం లోకాలు అలకల్లోలం అయిపోతున్నాయి, రక్షించమని కానీ. వెంటనే ఈయన చంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఏమని? దుఃఖం విడిచిపెట్టండి, నేను రక్షిస్తాను. చంద్ర ఇలా రా అన్నట్ట. తడువుకుంటూ పాపం క్షయరోగంతో అని దగ్గుకుంటూ పాపం కర్రోటి పోటేసుకుంటూ హాయిగా సుఖంగా తిరిగి వాడు దర్జాగా కర్ర పుచ్చుకుని నడవలేక నడవలేక బక్క చిక్కిపోయి బాగా చుట్టలు సిగరెట్లు కాల్చేసి ఆయాసపడిపోయి చివరి రోజుల్లో మంచం మీద కదలు లేకుండా ఉండే ఒక ముసలి ఒగ్గుంటాడే అలా అయిపోయాడు. అంటే ధూమపానం ఎంత ప్రమాదమో పురాణం అంత బాగా చెప్పింది. కాబట్టి ఇందులో మనకి ఏం చొరక వేశాడనమాట, నిత్యాగ్రిహోత్రులుంటే నాయనలారా కాల్చినప్పుడు బాగుంటుందిరా, మొదట నువ్వు కాలుస్తావుదని ఆ తర్వాత అది నిన్ను కాలుస్తుందిరా, నువ్వు కాలిపోతావురా, ఇక తర్వాత పడుకోబెట్టాక కాలడానికి నీ దగ్గరే ఉండదు, ఆల్రెడీ కాలిపోయావురా అని చెప్పారు. పురాణాలు చాలా గొప్ప చురకలు వేస్తాయండి మనకి చెప్పకుండా. అమ్మో అన్ని విషయాల్లో వాటికి వీటికని కాదు, అద్భుతం. అందుకే వాటిని వింటే అది విజ్ఞాన శాస్త్రం, జ్ఞాన బోధకాలు అవి. సరే మొత్తం మీద అలా వణుక్కుంటూ వచ్చాడు. అప్పుడు దేవతలంతా నమస్కరించన్నారు. ఏంటి నమస్కరిద్దామంటే అసలు కదలలేకపోతున్నాడు. పడుకోబెట్టారట పాప పట్టుకొచ్చి, వాళ్ళే పేషెంట్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినట్టుగా వాడిని పడుకోబెట్టి బ్రహ్మకాళ్ళ మీద పెట్టారు. అప్పుడు బ్రహ్మ అన్నాడండి, ఇక్కడ 23వ శ్లోకంలో బ్రహ్మాపి తద్వచశ్రుత్వ విస్మయం పరమం యయౌ శివమాయాం సుప్రశస్య శ్రావయమస్తానువాచ. ఇదంతా విన్నాడు కదా ఈ కథ, శాపం పెట్టిన కథ. ఈయన కళ్ళెదురుగుండా పడుకోవడానికి కూడా యాతన పడుతున్నాడు. అది చూచిట బ్రహ్మ చకితుడై శివమాయాం సుప్రశస్య. ఆహా శివ, నీ మాయ ఎంత గొప్పది! నీ మాయ వల్ల నా అంశతో పుట్టిన ఈ చంద్రుడు కూడా అజ్ఞానంలో పడి భార్యలని పక్షపాతంతో చూచి శాపానికి గురయ్యాడు. నీ మాయ వల్ల మోహితుడై నా కొడుకు దక్షుడు వీణ్ణి శపించాడు. నీ మాయ వల్ల దేవతలకి తిండి యజ్ఞం లేక నాశనమైపోతున్నారు. దానివల్ల లోకాలు నాశనమవుతున్నాయి. ఇదంతా నీ మాయ కదా, నీ మాయ అందరినీ ఊహింపజేస్తుంది, ఈ మాయలో పడకుండా కాపాడు అని శివమాయాం సుప్రశస్య అన్నాడు. ప్రశంసించి అప్పుడు వాళ్ళకి ఇలా అన్నాడు. మామూలుగా ప్రశంస కాదు, ఆ శివమాయని భక్తితో శివమాయ శివమాయ నా మీద పడకుండా ఉండుగాక అని భక్తితో పూజించాడు. శివమాయని బాగా పూజించాలి, అది నెత్తి మీదకి రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ప్రశంసించాక అహో కష్టం మహజ్జాతం సర్వలోకస్య దుఃఖదం చంద్రస్తు సర్వదా దుష్టః దక్షస్తు సప్తవాసమం. చంద్ర ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు ఇంతకాలం. నువ్వు ఇవాళ ఒక తప్పు చేసి నీతో పాటు లోకానికి ఎంత కష్టం తెచ్చిపెట్టావు. పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు, ప్రజలని కాపాడవలసిన వాళ్ళు, మంచి కార్యాలలో ఉన్నవాళ్ళు అందుకే తప్పు చేయకూడదు. మీరు తప్పు చేయడం కంటే నాలాంటి వాడు తప్పు చేస్తే ఇంకెక్కువ ప్రమాదం తెలిసిన, ఎందుకంటే నన్ను ఆదర్శంగా తీసుకుంటారు కనుక. అందుకని పదవులు పెరిగే కొద్దీ, కీర్తి పెరిగే కొద్దీ, ధర్మాత్ముడయ్యే కొద్దీ తప్పు చేయకూడదు. ఒక గొప్ప వ్యక్తి తప్పు చేశాడు, ఇప్పుడు వీళ్ళే పారాయణ చేస్తూ సిగరెట్ కాల్చారనుకోండి మీ ఎదురుగుండా, ఇంక మీకేం గౌరవం ఉంటుంది? పైగా లేనిపోయిన ఒక ఆలోచన రావచ్చు, బ్రహ్మలు పారాయణ చేస్తూ సిగరెట్ కాల్చారు కనుక మనం కాలిస్తే తప్పేమనుకుంటారనుకోరా. అందుకని విశిష్ట స్థానంలో ఉన్నవాడు తప్పు చేయకూడదు. దానివల్ల లోకం ఇంకా ఎక్కువగా అధర్మం పాలైపోతుంది. నువ్వు చేసిన తప్పు వల్ల ఇంత కష్టం వచ్చింది, అయ్యింది ఏదో అయిందిలే, ఇప్పుడు తెప్పకూడదు. దెప్పడం ఎందుకంటే నిన్ను ఆదర్శంగా తీసుకుని ఇంకెవరో తప్పు చేయకూడదు కనుక తిట్టాను. ఇప్పుడు నిన్ను తిట్టడం కాదు నా ఉద్దేశం, మళ్ళీ అదే అంటున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, శివారాధన వల్ల మాత్రమే ప్రస్తుతం నీవు నీ రోగం నుంచి బయటపడతావు. ఈ భయంకరమైన రోగం నుంచి నిన్ను నిరోగిగా చేయగలిగేవాడొక్క ఈశ్వరుడు మాత్రమే. సర్వం ఈశ్వరారాధన కేళి వెంటనే వెళ్ళు. భూలోకంలో పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాస క్షేత్రానికి పో అన్నాడు ఆయన. అంతే అక్కడికి, ప్రభాసకే శుభే క్షేత్రే వ్రజే చంద్ర సదైవతై శివమారాధయే తత్ర మృత్యుంజయ విధానత. ఈ క్షణమే ఈ చంద్రుడు ఈ దేవతలతో పాటుగా ప్రభాస క్షేత్రానికి వెళ్ళుగాక. వెళ్ళాలి అక్కడికి వెళ్ళి శివుడి లింగాన్ని ప్రతిష్ఠించి సముద్ర తీరంలో మృత్యుంజయ మంత్రం నేను ఇస్తాను, ఆ మంత్ర జపం చేయాలి. మహామృత్యుంజయ మంత్రం, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఈ పవిత్ర మంత్రాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చాడు చంద్రుడికి. బ్రహ్మగారే స్వయంగా ఎందుకు మంత్రోపదేశం చేశాడంటే బ్రహ్మదేవుడి అంశతో పుట్టాడు గనక, బ్రహ్మాంశ స్వరూపుడు చంద్రుడు గనక చంద్రుడికి అద్భుతమైన మంత్రోపదేశం చేశాడు. ఇప్పుడు ఆ మంత్రం పుచ్చుకున్నాడు, భూలోకానికి వచ్చాడు, ప్రభాస క్షేత్రంలో చేరాడు. నిజంగా ప్రభాస క్షేత్రం మీరు చూసి తీరాలి. అక్కడ ఒక శివలింగాన్ని తయారు చేసుకున్నాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో రోజు అభిషేకం చేసేవాడు. ఆవు పాలతోటి, ఆవు నెయ్యితోటి, తేనెతోటి, పంచదారతోటి, ఇంకా రకరకాల ద్రవ్యాలతోటి నిరంతరం భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాలా కపర్దాహ కలిత శశికలాశ్చండ కోదండ హస్తాహ త్ర్యక్ష రుద్రాక్షమాలా సులలిత వపుషా శాంభవా మూర్తి వేదాహ రుద్రాహ శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవా నహ ప్రయచ్చంతు సౌఖ్యం. ఎన్ని రూపాలు ఆ మహానుభావుడు 11 రూపాలు ధరించాడు. ఏకాదశి రుద్రులు అంటారు. 11 రూపాలతో ఉన్న రుద్ర నీకు నమస్కారము, నువ్వెలా ఉన్నావు? త్రిక్ష, నీకు ప్రతి ముఖానికి 3 కళ్ళున్నాయి. రుద్రాక్షమాలాసులలిత వపుష, వపుశబ్దం బహువచనంలో వపుష అవుతుందన్నమాట. షష్ఠీ విభక్తి కనుక షష్ఠీ విభక్తిలో వపుష, బహువచనంలో వపుష ఉంటుంది. ఈ రెండింటికి తేడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అయ్యా, నీ శరీరం అంతా రకరకాల రుద్రాక్షమాలలు వేసుకున్నావు. ఓహ్, కలిత శశికళా అన్నిటికీ నెత్తి మీద చంద్ర రేఖలున్నాయి. చండ కోదండ హస్తాహ, పినాక హస్తాలు, చేతుల్లో కోదండాలు ధరించావు. అటువంటి నీకు రుద్రసూక్త ప్రకటిత విభవమైన శరీరాలకి మేము పూజ చేస్తాం. ఈ రూపములు ఏం చెయ్యాలి? నహ, మాకు సౌఖ్యం ప్రయచ్చంతు, సుఖాన్నిచ్చుగాక. ఈ రూపములను మేము పూజిస్తే ఈ శివరూపములు మాకు నిజంగా శివత్వాన్ని ఇవ్వాలి. శివుణ్ణి పూజిస్తే శివుడు అంటే మంగళకారకుడు, మంగళకారకుణ్ణి పూజిస్తే మంగళం తప్ప జీవితంలో అమంగళం రమ్మంటే రాదు. అటువంటి సౌఖ్యం మాకు ప్రసాదించు స్వామి అని ప్రార్థించాడు. ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం అందంగా ఉన్నాడండి ఆ శివుడి అందాన్ని వర్ణించడానికి. అక్కడ నాకు భాష సరిపోలేదంటాడు వేదవ్యాసుడు కూడా. మంచి అందంగా తెల్లగా ఉంటాడు. ఆ రూపాల్లో త్రిమూర్తులలో తెల్లని కాంతితో, పాలనురుగు వంటి కాంతితో ఉన్నవాడు ఒక్క శివుడు మాత్రమే, శ్వేతకాంతి. సరస్వతీదేవి, శివుడు, ఈ ఇద్దరు మంచి తెల్లగా ఉంటారు. నాలాగా చాలా తెల్లగా మిసమిసలాడిపోతూ అందంగా కనపడతారట. శివుడి కంటే అందంగానే ఉంటాడా అనిపిస్తాడు విష్ణు. ఆయన నల్లగా ఉన్న, కొందరు నల్లగా ఉన్న అందంగా ఉంటారు, కొందరు తెల్లగా ఉన్న అందంగా ఉంటారు, కొందరు ఎలా ఉన్న అందంగా ఉండరు, వారి వారి అదృష్టం అనుకోండి. ఈశ్వరుడు పరమసుందరాకారుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని చూచి ఎలా వర్ణించాలో తెలియలేదన్నాడండి వేదవ్యాసులు వారు. దాన్ని బట్టి ఆలోచించండి ఎలా ఉన్నాడు. కిరీట ధారణ చేసి ఉన్నాడు. కిరీటం మీద రకరకాల నవరత్నాలు ఉన్నాయి, వందలు వేల కొలది చేతులు, చేతులన్నిటికీ కంకణాలున్నాయి, హారాలు ఉన్నాయి, కాళ్ళకి పట్టాలున్నాయి, నూపురాలు అంటారు వాటిని, నడుముకి వడ్డాణాలు ఉన్నాయి, మెడలో ఆభరణాలు ఉన్నాయి, మళ్ళీ మణులు, అద్భుతమైన మణులతో తాపడం చేసినటువంటి హారాలు, గ్రైవేయ హారములు, గ్రేవము అంటే మెడ, మెడలో ఉన్న హారములు. ఇటువంటి హారములతో ధగధగలాడిపోతున్న శరీరంతో పార్వతీదేవిని శరీరంలో సగభాగంలో పెట్టుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే 2 జోడించి భక్తి శ్రద్ధలతో చంద్రుడు ఆయన్ని పూజించాడు. చంద్రుడు ప్రతిష్ఠించిన లింగమును చీల్చుకుని ప్రత్యక్షమైన ఈశ్వరుడి అందాన్ని చూచి దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలహార అహిరాజకేయూర బాలేదు భూష సద్భక్త పోష. దేవా, నిన్ను నితి చేయనెవ్వడు నేర్చున భవా. శంకర భక్త మానసవ శంకర దుష్ట మదాసురేంద్ర నాశం కర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయ తాండవ ఖేళన భక్త పాలన. శంకర భక్తుల మనస్సులను వశం చేసుకుంటాడు. వశంకర అంటే వశము చేసుకునేవాడు. మన మనస్సు మన మనస్సులో ఉండకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందట ఆయన స్తోత్రం చేస్తే. స్వామి, భక్తుల మనస్సులో వశం చేసుకునే ఈశ్వర నీకు నమస్కారం. దుష్టులై అహంకరించి లోకాలని పాడు చేస్తూ పీడించే రాక్షసుల్ని నాశనం చేసేవాడు కనుక నాశంకర, దుష్ట మదాసురేంద్ర నాశంకర. ఆయనలో గొప్పతనం ఏంటంటే పాండునీయుల రుచి శంకర వర్ణ. తెల్లగా ఉంటాడు ఆయన, తలతల మెరిసిపోతూ, కానీ కంఠం దగ్గర మాత్రం విషం ఉండడం వల్ల నీలంగా ఉంటాడు. అందుకని పాండు నీల రుచి శంకర వర్ణ, తెలుపు నలుపు కాంతుల యొక్క కలయికతో కూడిన రూపము. సాధారణంగా మనిషి అయితే తెల్లగా ఉండాలి, అయితే నల్లగా ఉండాలి. ఈయన పూర్తిగా తెల్లగా ఉంటాడంటే అంత తెల్లగా ఉండి విషం కంఠంలో పెట్టుకోవటం వల్ల, ఒక్క కంఠం మాత్రమే నల్లగా ఉండడం వల్ల, నీలకంఠుడవ్వడం వల్ల, ఇది నలుపు మిగతాదంతా తెలుపు, అలాంటి రంగుతో ఉండే నీకు నమస్కారం. పార్వతీదేవి హృదయం తామర పువ్వు. తామర పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? సూర్యుడు రావడంతో తామర పువ్వు వికసిస్తుంది. నువ్వు సూర్యుడివి, పార్వతీదేవి హృదయం తామర పువ్వు. ఆ హృదయ పద్మాన్ని వికసింపజేసే పంకజాప్తుడివి నువ్వు. యోగుల హృదయాలు కలువ పువ్వులు, ఆ కలువ పువ్వులను వికసింపజేసే చంద్రుడివి నువ్వు. అటువంటి నీకు తాండవ ఖేళన భక్త పాలన నమస్కారం. ఆయన తాండవ నృత్యం చేస్తూ ఉంటే లోకాలు పరవశించిపోతాయి. అసలు నిజమైన నృత్యం అంటే ఆయనదే. నిత్య నైపుణ్యంతో నృత్యం చేస్తాట. అంటే అర్థం చెప్పాలంటే వేసిన స్టెప్ మళ్ళీ వేయకుండా నృత్యం చేయాలంటే అది ఒక శివుడి వల్లే. సాధారణంగా ఒకసారి వేసిన ఒక నృత్య భంగిమ మళ్ళీ చూపించకూడదు, కానీ అలా అలా చూపించకుండా చేయగలడు. మిగతా వాళ్ళు అలా ఎలా వేయగలరు? నిన్న అదే డాన్స్, ఇవాళ అదే డాన్స్, రోజు పాడిందే పాటరా పాచిపాళ్ళ దాసరి. ఆయన అలా కదట, నిత్య నైపుణ్యంతో నృత్యం చేస్తాడు. అటువంటి నీకు నమస్కారం అంటూ పరిపరి విధాలుగా మృత్యుంజయ పాహి అనగానే శంకరుడు మెచ్చుకుని, చంద్ర వరం వృణీష్వ భద్రంతే మనస యత్సమీప్సితం, నీ మనస్సులో ఏది కోరుకున్నావో అది ఇచ్చేస్తాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. శివుడి దగ్గర ఉన్నది అదే. శివుడిని మనం భక్తితో పూజిస్తే, శివుడికి భక్తితో కళ్యాణం చేస్తే, ఇంకా నీకు ఏం కావాలని అడగడం, నీకు ఏదో అదంతా నేనే ఇచ్చేస్తున్నా, నీ మనస్సులో కోరుకుంటే చాలు, పైకి కూడా అడగక్కర్లేదు.